ఆ ముచ్చట్లు కూడా చూశానమాట. చక్కగా భర్త గారు పొద్దున్నే లేచి వాడు తెల్లారుజామున పాపం లేచి శుభ్రంగా కాఫీ కాచి ఫ్లాస్కోలో పెట్టి తాను తాగి ఆ తర్వాత ఫ్లాస్కో పెట్టే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేవాడు. అప్పుడు లేచేది భార్యమణి పటకా పటకా కాస్త తోమేసి వచ్చేసి కాఫీ పెట్టావా అంటే ఫ్లాస్కోలో ఉందండి అనేవాడు ఇలా చేతులు కట్టుకుని. ఆవిడ ఫ్లాస్కోలో కాఫీ తాగి కుర్చీలో కూర్చునే సమయానికి ఈయన ఆవిడ కోసం టిఫిన్ చేసి ఈయన మళ్ళీ స్కూల్లో టీచర్ పాపం పరిగెత్తాలి అందుకని వంట చేసుకుని నైవేద్యం పెట్టి తాను తిని మళ్ళీ క్యారేజీ పట్టుకుపోయేవాడు. ఈవిడికి అన్ని ఏర్పాటు చేస్తే ఆవిడ కాస్త టిఫిన్ తిని ఏవో సీరియల్స్ అవి చూసుకుని ఆ రోజుల్లో దూరదర్శనం తప్పేం లేదుగా పాపం అవి చూసుకుని ఆయన వచ్చే సమయానికి అన్నీ అయ్యేవి. సాయంత్రం రాగానే మధ్యాహ్నం నుంచి టీ కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తావానని ఏం లేట్ అయ్యింది అనేది. పాపం ఈయన ఇవాళ కొంచెం మా హెచ్ఎం మీటింగ్ పెట్టాడు అందుకని లేట్ అయ్యింది అనేవాడు. పాపం హెచ్ఎంలు మీటింగ్లు పెడతారు కదా అప్పుడు లేట్ అయితే మాత్రం వాడు చాలా కోపం వచ్చేది ఏం బొత్తిగా 4 గంటలకు కూడా రాలేవా 5 గంటలకు రాలేవా టీ తాగకపోతే ఏమైపోతున్నారు బుర్ర తిరుగుతుంది అనేది. పాపం ఈయన టీ పెట్టి తాగాక ఆ తర్వాత తొందరగా వంట చేయనేది చేసి కూర్చునేవాడు ఈయన హాయిగా రాత్రికి ఆవిడ మళ్ళీ పడుకునేది. ఒక్కొక్కళ్ళ జాతకాలు అలా పెడతాయి. ఇది ఆ పక్కింట్లో చేరారు ఒకళ్ళు. ఈ గందరగోళం ఇలా జరుగుతుంటే పక్కింట్లో ఒక ఆయన అదిగి దిగాడు. ఈయన ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టాడు. వాళ్ళు ఆవిడ ఇందాక చెప్పినట్టుగా అన్ని పనులు ఆవిడే చేస్తుంది. ఇక చూడండి ఆవిడ ఈ కొత్తగా వచ్చినవాడు రోజు పనిచేసేవాడ. ఒకరోజు 4 రోజులు పోయాక నువ్వెక్కడ దొరికావయ్యా ఆయన చూడు ఆయన చూడు పొద్దున్నే లేచి కాఫీ పెడుతున్నాడు నువ్వు ఉన్నావని ఈవిడ కూడా పాడైపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళ పక్కన చేరితే అదో గొడవ. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడనమాట, మంచి భార్య దొరకటం గృహాన్ని నిర్వహించేటటువంటి భార్య దొరికితే భర్త ఎంత అదృష్టవంతుడవుతాడో, మంచి మంత్రి దొరికిన రాజు అంత గొప్పవాడవుతాడట, మంచి గురువు దొరికిన శిష్యుడు ఎంత అదృష్టవంతుడవుతాడో, చక్కని మంత్రి దొరికిన మహారాజు యోగజాతకుడు అవుతాడు. ఈయన అదృష్టం గర్గాచార్యుడు అనేటటువంటి ఒక మహాత్ముడు పురోహితుడు మంత్రి కూడా ఆయన ఉండడం. ఆయన ఏమన్నాడు తెలుసా, మహారాజా రాజు అన్నాక రాజ్యపాలన చెయ్యాలి, ఓపిక లేదు కనుక నువ్వు పాలన చేయలేనంటున్నావు, శత్రువుల్ని శిక్షించలేనంటున్నావు, నీ దగ్గర పరాక్రమం లేదంటున్నావు, లేకపోతే లేకపోయింది కానీ అడవికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు. నువ్వు ఇప్పుడు తపస్సు చేద్దామనుకున్నా నీ ఇంద్రియాలు నీ మాట వినవు, ఓపిక లేని కారణం చేత అడవిలో తపస్సు చేసేటప్పుడు నువ్వు స్నానం చేయగలవా, నీ చేతులు నీకు సహకరించట్లేదు, నువ్వు ఏ నర్మదా నదీ తీరంలోనో తపస్సు మొదలెట్టావు, ఓ ఆశ్రమం నిర్మాణం చేయించి నీకు ఇచ్చారనుకుందాం మేమంతా కలిసి, మేమంతా నీకు ఆశ్రమం ఇచ్చావు నువ్వు అందులో కూర్చుని తపస్సు చేయాలి, రేపు నీ ఆశ్రమం ఎలా శుద్ధి చేసుకుంటావు, ఇప్పుడంటే రాజువు కాబట్టి నీకు చాకరీ చేస్తున్నారు, నువ్వు అడవికి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే నీ మొహం ఒక్కడ చూడవు, పదవిలోంచి తప్పుకున్న తక్షణం ఒక్కడ చూస్తాటండి, పదవిలో ఉన్నప్పుడు నీకు సేవ చేస్తారు, నువ్వు రాజపదవి విడిచిపెట్టి అడవికి వెళ్ళి గుడిసేసుకుంటే అస్సలు నీకెవడు సేవ చేయడు, నువ్వు నీ చెంబు పట్టుకోలేవు, గుడిసె పాడైతే బాగు చేసుకోలేవు, ఆకలిస్తే చెట్ల పళ్ళు కోసుకోలేవు, దాంతో మలమల వాడి మరణిస్తావు తప్ప తపస్సు చేయలేవు, అధికారం పోయిన వాడి ముఖం ఎలా ఉంటుందో నీకు ఇంకా తెలియదు. మహారాజుగారి సంతానం కనుక యువరాజు కనుక ఎన్నాళ్ళు నీకు ఏ లోటు లేకుండా వీళ్ళంతా చూశారు. అధికారాంతము నందు చూడవలదాయ్య సౌభాగ్యములు. ఒక్కసారి పదవి పోతే అప్పుడు చూడాలంటే ఎంత గొప్పవాడైన వాడు పదవిలో ఉన్నంతసేపు ఈ చేతులు కట్టుకున్నవాడు అమ్మయ్య రిటైర్ అయిపోయాడని వాడు మొహమ్మది అంటారు. ఈ దౌర్భాగ్యుడు లీవ్ ఇవ్వలేదని ఒకడు, మన పట్టించుకోలేదని ఒకడు తెగ తిట్టుకుంటారు తెలిసిన అండి. ఒక్కొక్కప్పుడు ఎక్కువ మందికి పేరు కేవలం అధికారం వల్లే, అధికారం పోతే ఎవడు చూడ, నేను చాలామందిని చూశాను కదా. కాబట్టి నువ్వు తొందరపడి అడవికి వెళ్ళి తపస్సు చేయటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు అక్కడ విజయం పొందలేవు. ఇంకొక రహస్యం చెబుతావు విను, అడవికి వెళ్ళి వేల సంవత్సరములు తపస్సు చెయ్యడం వల్ల వచ్చే మహాఫలితం ఒక్క క్షణంలో ప్రసాదించే ఒక మహానుభావుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు. సద్గురుడు, అవధూత, యోగిరాజు, దత్తాత్రేయుడు మహానుభావుడు అనసూయకి అత్రికి జన్మించి సహ్యపర్వతం మీద ఉన్నాడు. ఆయన సహ్యపర్వతం మీద తన మాయతో ఒక మహాశ్మశానాన్ని సృష్టించాడు. ఆ మహాశ్మశానంలో రేయింబవళ్ళు శవాలు కాలుతూ ఉంటాయి. ఆ శవాల మధ్యలో లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్నాడు ఆయన. ఆయన పక్కన లక్ష్మి వేశ్యలాగా దర్శనమిస్తుంది చూడటానికి. ఆయన పిచ్చాళ్ళ ఉంటాడు, వ్యసనపరుళ్ళ ఉంటాడు. అటువంటి యోగీశ్వరుణ్ణి దత్తాత్రేయుణ్ణి అవధూతని భక్తితో పట్టుకుంటే ఇంక నువ్వే తపస్సు చేయకర్లా, సకల తపస్సుల వల్ల వచ్చే ఫలితం ఆయన ఇస్తాడు. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం, సకల వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అనేక సంవత్సరములు కఠోర తపస్సు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, ఆ గురువుగారిని కించిత్ కాలం సేవిస్తే మనకు ఆయన ఇస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే నీవు మహాబలశాలి అవుతావు, ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించగలుగుతావు, సకల సంపదలు శక్తులు మహిమలు ఆఖరికి కైవల్యం కూడా ప్రసాదించే పరమాత్ముడు విష్ణువు మన అదృష్టవశాత్తు మనకి దగ్గరలో ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని పట్టుకో. ఒకనొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది, జంభుడు మొదలైన రాక్షసులంతా ఇంద్రుణ్ణి తన్ని స్వర్గం నుంచి తరిమి వేశారు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ పరమాత్ముడిని గట్టిగా పట్టుకున్నారు. సహ్యపర్వతానికి వెళ్ళి ఇంద్రుడు దేవతా సమేతుడై పరమపూజ్యుడైన దత్తాత్రేయుణ్ణి సేవించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆయన అనుగ్రహించాడు, దాంతో ఇంద్రుడికి సామ్రాజ్యం వచ్చింది. పోయిన సామ్రాజ్యం స్వరాజ్యం ఇంద్రుడికి తిరిగిచ్చిన పరమపూజ్యుడు ఆ దత్తాత్రేయుడు. ఇంద్రుడికే సామ్రాజ్యం ఇచ్చాడు, నీలాంటి రాజేంద్రుడికి ఇవ్వడా అనగానే అర్జునుడు అడిగట, అసురవరుల చేత అమరేశ్వరుండెట్లు కోలుపోయ తన విశాల లక్ష్మి అమ్మునీంద్రునెట్టుల ఆరాధనము చేసే మగుడనెట్లు రాజ్యమహిమ పడసే. రాక్షసుల ద్వారా ఇంద్రుడి రాజ్యం ఎలా పోయింది, దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు ఎందుకు ఓడిపోయాడు, పోయిన తర్వాత ఏం చేశాడు, తన పవిత్రమైన స్వర్గ సామ్రాజ్యం సంపాదించడానికి ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఆరాధించాడు, దత్తుడు ఆయన ఎలా అనుగ్రహించాడు, నువ్వు చెప్పినట్టుగా యోగులను సేవించడం కష్టం కదా, ఆ అవధూతని ఈయన ఎలా సేవించాడు, ఆయన ఎలా పరీక్షించాడు, చివరికి ఎలా రక్షించాడు, ఈ విశేషాలు చెబితే నేను కూడా వెళ్ళి దత్తుణ్ణి పట్టుకుంటాను, నా చిత్తం దత్తాయత్తం చేస్తాను అనగానే అయితే చెబుతున్నా విను అని కార్తవీర్యార్జునుడితో గర్గాచార్యుడు ఇలా చెప్పాడు. జంభాది ప్రకటాసుర ప్రకరముల్ శక్రాది దేవాలియున్ శుంభద్విక్రమ కేళిలీల సగం సోమించి ఏకాబ్దమున్ ఉజృంభోత్సాహములుల్ల శిల్లగ జయశ్రీలోల తన్బోర సంరంభం వేది నిలుంపులు ఓడిరి అసురవ్రాతాస్త్ర భిన్నాంగులై. ఒకనొకప్పుడు ఇంద్రుడు స్వర్గం పరిపాలిస్తున్న కాలంలో సింహాసనం మీద కూర్చునుండగా భూలోకంలో ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడికి జంభుడను కొడుకు పుట్టాడు. ఆ సమయంలో ఇంద్రుడికి తిరుగు లేదు, అసలు శత్రువులు లేరు, రాక్షస భయం లేదు, రాక్షసులందరినీ చితక్కొట్టి ఓడించి ఏకఛత్రాధిపత్యంగా ఇటు స్వర్గం ఇటు భూలోకం అటు పాతాళం మూడు పరిపాలిస్తున్నాడు. అందుకే ఆయనకి త్రిదివేశుడు అని పేరు. ఇటు స్వర్గమర్త్య పాతాళ లోకాలు కలిపి త్రిలోకాలు అంటారు, త్రిలోకీ ప్రభు అయిపోయాడు ఆయన. ఆ సమయంలో ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ ధనువుకి కొడుకులు గనక దానవులు అన్నారు. ధనువు యొక్క సంతానం దానవులు. రాక్షసుల్లో కూడా చాలామంది ఉన్నారు, రాక్షసి అని పేరు కలిగిన వాడి సంతానం రాక్షసులు, ధనువు పిల్లలు దానవులు, దితి కొడుకులు దైత్యులు, సాలకటంకట అనే ఆవిడ పిల్లలు సాలకటంకటేయులు. కాబట్టి రాక్షసులందరూ కూడా వ్యవహారంలో రాక్షసులు ఉన్నాయి, కానీ అమ్మ బాబో మానవుల్లో ఎన్ని జాతులు ఉన్నాయో రాక్షసుల్లో కూడా అన్నీ ఉన్నాయి. అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఇన్ని శాఖలు ఉపశాఖలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళు తగాద పడుతూనే ఉంటారు, మళ్ళీ కలుస్తూనే ఉంటారు. అదొక విచిత్రమైన సృష్టి అనుకోండి. ఈ సృష్టి ఎప్పుడూ కూడా పరస్పరం వైరుధ్యంతో ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని నిలబెట్టడం తేలికనుకున్నాడు ఏమిటో పరమాత్మ. వీళ్ళలో వీళ్ళకి కాస్త తగాద పెట్టి ఆనందిస్తూ ఉంటాడు, అదే ఆయన మాయ. ఈ రాక్షసుల్లో ధనువు యొక్క పిల్లల్లో పెద్దవాడి పేరు జంభుడు అని పేరెట్టారు. వాడు చాలా గట్టివాడు. వాడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్నగారు ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తుంటే మనం పాతాళంలో ఉండడం ఏమిటి, మనకెందుకు ఈ కర్మ వచ్చింది, పాతాళంలో ఈ కటిక చీకట్లో పడుండడం ఏమిటి, వాళ్ళేమో హాయిగా వెలుతురులో ఉండడం ఏమిటి, వాళ్ళకేమో మణులు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, అప్సరసలు ఉన్నాయి, మనకేమున్నాయి, ఇక్కడంతా కటిక చీకటి, ఏవో పాముల మధ్యలో బతుకుతున్నాం, పెద్దగా మనకి సంపదలు లేవు, ఆహారాలు లేవు, ఏం మనం ఎందుకు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలంటే ఏం చెప్పనరా, వాళ్ళకి పరాక్రమం ఎక్కువ, విష్ణు భక్తులు వాళ్ళు, విష్ణు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు, శివుడు రక్షిస్తున్నాడు వాళ్ళని, విష్ణువు రక్షిస్తున్నాడు, బ్రహ్మ రక్షిస్తున్నాడు, గురువులు వాళ్ళనే దీవిస్తున్నారు, దాంతో వాళ్ళందరినీ ఓడిస్తున్నారు. ఆ దేవతలు పరాక్రమంతో మన వాళ్ళని చితక్కొడితే మన వాళ్ళు ఓడిపోయి ఈ పాతాళంలో మకాం పెట్టాం. ఏం చేస్తాం మనం, ఓడిపోయాం, ఎన్నిసార్లు ప్రయత్నించినా మనం ఓడిపోతున్నాం అనగా వాడు, ఈసారి అలా కాదు, నేను ఏమైనా సరే ఆ దేవతల్ని సర్వనాశనం చేసి స్వర్గాన్ని పాతాళాన్ని భూమిని పరిపాలిస్తాను. దేవతలని జయించే శక్తి కావాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. తపస్సు వల్ల ఏదైనా సాధించవచ్చు, వెళ్ళు బ్రహ్మని మెప్పించన్నాడు తండ్రి ధనువు. వెంటనే ఈ జంబుడు భూలోకానికి వచ్చి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మందర పర్వతం మీద ఒంటికాలి మీద నిలబడ్డాడు, ఎడమకాలి బొటన వేలు నేల మీద పెట్టాడు, కుడికాలు పైకెత్తాడు, ఎడమ మోకాలు మీద చేర్చాడు, రెండు చేతులు ఇలా పైకెత్తాడు, ఇలా ఊర్ధముఖుడై ఒంటికాలి మీద నిలబడి కఠోర దీక్షతో ఓం నమో భగవతే బ్రహ్మదేవాయ హిరణ్య రేతసేతే నమో నమః అంటూ దివ్యమంత్రంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన్ని మెప్పించాడు. ఆ కఠోర తపస్సుకి, ఆ దీక్షకి, ఆ పట్టుదలకి, ఆహారాన్ని కూడా విడిచిపెట్టిన మొండిప్తనానికి ఆశ్చర్యపోయి బ్రహ్మ ప్రత్యక్షమై, ఓరి జంభా, ఇంత పూర్వం విజృంభించి ఎంతోమంది తపస్సు చేశారు, ఆ తపస్సు నీ తపస్సుతో సరిపోలదు, ఏం వరం కావాలంటే ఆ వరం ఇస్తానని గానీ సకల దేవతలని జయించే పరాక్రమం నాకు ప్రసాదించు, నాకు బ్రహ్మ వల్ల కానీ విష్ణువు వల్ల కానీ శివుడి వల్ల కానీ చావు లేకుండా వరం ప్రసాదించు అనగా, అయితే సరే నీకు చావు అంత తేలిగ్గా రాదు, కానీ ఎప్పుడైనా నీవు ఐశ్వర్యమదం నెత్తికెక్కించుకుంటే మాత్రం చస్తావు, అదొక్కటి దృష్టిలో పెట్టుకో, కాబట్టి ధనమదాంధుడవు కాకు అని హెచ్చరించి బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు. దాంతో వీడిని చంపేవాడు, త్రిమూర్తులు కూడా చంపలేరు కావండి, వాడు రెచ్చిపోయాడు. దేవతల మీదకి తన యొక్క అసుర సైన్యంతో దండయాత్ర చేశాడు. ఓ పక్కన వరాలు పొందిన జంభుడు వాడి రాక్షస సైన్యం, మరో పక్కన దేవేంద్రుడు దేవసైన్యం, వీళ్ళంతా కూడా సోమించి అంటే నువ్వా నేనా అన్నట్టుగా విజృంభించి యుద్ధం చేశారు. నీవంటే నీవు, నేనంటే నేనన్నారు. కొండ కొండ, ఆకాశం ఆకాశం, మేఘం మేఘం, ఏనుగు ఏనుగు ఢీకొన్నట్టుగా యుద్ధం చేశారు. భయంకరమైన ఆ యుద్ధంలో జంభుడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఇంద్రాదులు కకావికలైపోయారు, ఓడిపోయారు. ఏమి యుద్ధం అండి వాడిది, ఆ యుద్ధం వరవర బలంతో చేసిన యుద్ధం, బ్రహ్మ ఇచ్చిన వరబలాల వల్ల వాడు రెచ్చిపోయి దేవతలందరినీ చితక్కొట్టి పారేశాడు. తుక్కు తుక్కైపోయారు వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. దేవతలకు సాధారణంగా అవయవాలు తెగవు, కానీ బ్రహ్మ ఇచ్చిన వరం ఎంత గొప్పదంటే అనిమిషులను కూడా నిమిషులను చేసేసిందిట, అది రెప్పపాటు లేని వాళ్ళని రెప్పపాటు వచ్చేలా చేసిందిట. అంత వరంతో వీళ్ళందరినీ ఓడించాడు. దాంతో శరీరం అంతా పాడైపోయి ఓపికపోయి దేవతలంతా పారిపోయారు. వీడు దర్జాగా వెళ్ళి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకుని ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. అప్సరసల్ని బంధించాడు. వాళ్ళ నృత్యాలు చూస్తూ ఇంద్రుడి యొక్క సంపదలన్నీ లాక్కొని హాయిగా స్వర్గం, మర్త్యలోకం, పాతాళలోకం, మూడు లోకాలు పరిపాలించాడు. వాళ్ళ నాన్నను ఆనంద పెట్టాడు. రాక్షసులకు కూడా పితృభక్తి అనండి, వాళ్ళ నాన్న అంటే వాడికి ఎంత ఇష్టం. ఇంద్రజిత్తు రావణాసురుణ్ణి సేవించినట్టుగా ఆ రోజుల్లో రాక్షసులంతా తమ తమ తండ్రులు సేవించేవారు. కృతయుగంలో ఈ జంభాసురుడు వాళ్ళ నాన్నగారిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకి పాదపూజ చేసిన ఎత్తి మీద నీళ్ళు తొలుకునేవాట, పక్కవాడు నాన్న కాళ్ళు నరికేసేవాట, అది వాడి లక్షణం. వాళ్ళ నాన్నకి కాళ్ళ పాదపూజ, తక్కిన వాళ్ళకి పాద ప్రక్షాళనను, నరికి అవతల పారేసేవాడు. ఇలా క్రూరంగా పరిపాలిస్తూ దేవతల్ని తన్నేస్తే దేవతలకు ఏం చేయాలో తెలియక ఏడు మొహాలు పెట్టుకుని కొండలో చేరారు. పూర్వం మహేంద్ర పర్వతం ఒక గొప్ప పర్వతం ఉన్నది, అది ఇప్పుడు రామేశ్వరం దగ్గర ఉంది. ఆ రామేశ్వరం దగ్గర ఉన్న మహేంద్ర పర్వతం దగ్గర ఒక కొండగుహ ఉంది. ఆ కొండగుహలో దాక్కునే దేవతలు ఎవరికీ కనపడరు అని ఒకప్పుడు బ్రహ్మవరం ఇచ్చాట. అందుకని దేవతలు అప్పుడప్పుడు రాక్షసుల చేతిలో ఓడిపోయినప్పుడు ఎవరికీ కనపడకుండా బతకడానికి మహేంద్ర పర్వతానికి వచ్చి ఆ కొండగుహలో దాక్కునేవారట. ఆ కొండగుహలో ఉన్నంత వరకు వాళ్ళు రాక్షసులకి మానవులకి కనపడరు, అందుకని అక్కడ అదృశ్య రూపంలో దాక్కునేవారు. వాళ్ళంతా అక్కడ దాక్కుని ఎప్పటికి మళ్ళీ మనకి స్వర్గం దక్కుతుందో, ఎప్పటికి పదవి దక్కుతుందో. పదవి లేకపోతే ఇంత కష్టం అనుకోవట్లేదు. పదవి లేనివాడి ముఖం చూడటం చాలా కష్టమని దేవతలంతా వణికిపోయారు, బాధపడిపోయారు. దీన్ని బట్టి ఆ రోజుల్లో కూడా పదవి పోతే ఏడ్చేవారన్నమాట. వాళ్ళు రాజకీయ నాయకులే కదా, ఒక్కొక్కళ్ళ రాజకీయం ఒక్కొక్కళ్ళది. సింహాసనం లేదు, నేనేం చెయ్యను, రంభలేదు ఇక్కడ నృత్యం చేయడానికి, ఊర్వశి లేదు పొగడ్డానికి, వందిమాగదులు లేరు, దిక్పాలకులు చావు దెబ్బలు తినున్నారు అని ఇంద్రుడు ఏడుస్తూ ఉంటే, నీ సింహాసనం పక్కన పెట్టవయ్యా బాబు, భూలోకంలో యజ్ఞములు జరగడంలా, యజ్ఞాలు జరగకుండా చేశాడు జంభాసురుడు. యజ్ఞములు లేక ఆహారం లేదు, మాకు తిండి లేదన్నారు దిక్పాలకులు. ఇక తక్కిన దేవతలు చెప్పేక్కర్లా, మీ తిండి ఆలోచిస్తారు కానీ మమ్మల్ని చూడరా అన్నారు వాళ్ళు. ఈ విధంగా దేవతలంతా ఆహారం లేక, నిద్ర లేక, రాజ్యం లేక అలమటించిపోయారు. అంటే జంభుడి పరిపాలనలో ఒక్కరోజు కూడా యజ్ఞం జరగకుండా చూశాడు వాడు. యజ్ఞములు ఉంటేనే కదా దేవతలకు ఆహారం. అసలు పొరపాటును కూడా నా రాజ్యంలో యాగాలు జరగకూడదు, యాగం అంటూ జరిగితే కేవలం త్రిమూర్తులకి నాకే దక్కాలి వాట, దేవతలకి దక్కకూడదు. ఇంద్రాయ స్వాహ అనే మాటే వినపడకూడదు. ఇంద్రాయ స్వాహ అన్నారా, మీ బుర్ర పగలగొడతానన్నాడు వాడు. దాంతో యజ్ఞాలు ఆగిపోయాయి. దానివల్ల దేవతలంతా అలమటించిపోయారు. అప్పుడు వాళ్ళు ఒక రోజున గురువుగారు బృహస్పతి పాదాల మీద పడి, బృహస్పతి, ఇంతకాలం నుంచి మేము ఈ కొండ గుహలో అదృశ్య రూపంలో అలమటించిపోతూ ఉంటే మాకు మంచి సలహా ఇవ్వవా, నువ్వు గురువువి దైవానివి, ఎప్పుడు కష్టం వచ్చినా రక్షించేది నువ్వే, మేమెప్పుడు నీ పాదాలే ఆశ్రయిస్తున్నాం, ఇప్పుడు కూడా మాకు మంచి సలహా ఇచ్చి ఈ గండం నుంచి మమ్మల్ని బయట పారవేయి, మా సామ్రాజ్యం మాకు ఇప్పించు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అడగనిదే అమ్మైనా పెట్టదు, అడగకపోతే గురువులు కూడా సలహా ఇవ్వకూడదు అన్నాడు ఆయన. అడగనప్పుడు అస్మాట ఎందుకండి ఇవ్వడం, వాడి పని వాడే చేస్తాడు. ఒక్కొక్కడు ఉన్నారు ఆచమనం చేయడం చేత కాదనుకోండి, ఇలా ఆచమనము చేయము అన్నామంటే వాడికి మండచ్చు. అదే గురువుగారు ఆచమనం ఎలా చెయ్యాలి అని అడిగితే చెప్పాలి, కానీ అడగకుండా చెప్పావా, వాడు మన్నకు అడుగుతాడు, రేపటి నుంచి మనతో తిరగడానికి ఇష్టపడరు. అందుకని సాధ్యమైనంత గురువులు కూడా అత్యావశ్యక స్థితి అయితే తప్ప అడగని వారి జోలికి వెళ్ళరు, అడగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిగించుకోరు. కలిగించుకుంటే మనకు లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. మీరు అడగలేదు, నేను చెప్పలేదు, ఇప్పుడు అడిగారు, సలహా ఇస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని రక్షించే శక్తి ఇంకెవ్వరికీ లేదు ఒక్కనికి తప్ప. అతి వికృత చరిత్రుండు అత్రిపుత్రుండు యోగస్థితి నిరతుడు దత్తాత్రేయుడు అవిష్ణుమూర్తిన్ సతతము అతిభక్తిన్ వత్సలుంగా భజింపుండతడసురకులఘ్నోద్యద్వరం విచ్చుమీకున్. ప్రస్తుతం భూలోకంలో సహ్యపర్వతం మీద దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు. ఆ దత్తాత్రేయుడు సాక్షాత్తు ఆది విష్ణువు, కానీ ఆయన వికృత చరిత్రతో కనపడతాడు. అనగా వేద మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తాడు, తాగుతున్నట్టు కనబడతాడు, స్త్రీలతో విహరిస్తున్నట్టు కనబడతాడు, స్వచ్ఛమైన భాష బదులుగా తుచ్చమైన భాష మాట్లాడుతూ పామరుడేమో ఇతడు అనిపించేలా నటిస్తాడు. అతని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అతడు ఎంత వికృతముగా ప్రవర్తించినా విడిచిపెట్టకుండా, దేవతలారా మీరు వెళ్ళి ఆయన పాదములను పట్టుకోండి, ఆయన కొడతాడు, తట్టుకోండి, తిడతాడు, విని సంతోషించండి, ఎన్నో పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలన్నిట్లోనూ విజయం పొందండి, ఏం చేసినా ఆయన వదలకండి, మిమ్మల్ని చంపినా నాశనం చేసినా కూడా ఆయన కాళ్ళే పట్టుకోండి, ఎందుకంటే ఆయన చంపడానికి ప్రయత్నించినట్టు కనపడతాడు కానీ చంపడు, మిమ్మల్ని రక్షిస్తాడు, కొట్టినట్టు నటిస్తాడు, కొట్టిన తర్వాత మిమ్మల్ని కాపాడతాడు. ఆయన పరీక్షలు తట్టుకోవడం కష్టమే. చిట్ట చివరిలో ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుర్రవాళ్ళు భ్రష్టులైపోయారు. ఒక్కడ ఆయన పట్టుకున్నాడు అజగరుడు, అవధూతయ్యాడు. ఇవన్నీ మీకు ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను. అందరికంటే ముందు ఇంద్రుడు వెళ్ళాలి. ఆయన పరీక్షలో విజయం పొందాక తక్కిన దేవతలు వెళ్ళి ఆయనతో పాటు కాళ్ళ మీద పడతారు. కాబట్టి ఇంద్ర నీవు వెళ్ళు, ఆ మహాత్ముడిని పట్టుకో, ఆయన అనుగ్రహం లభించిందా ఇక మీకు తిరిగి ఉండదు అనగానే వెంటనే దేవతలంతా మంచి సలహా ఇచ్చావయ్యా బాబు, విష్ణువు తప్ప ఇప్పుడెవరు రక్షిస్తారు, విష్ణువు రూపంలో ఉంటే ఆయన ఎలాగో ఈ రాక్షసుని చంపడం, ఇప్పుడు దత్తాత్రేయ అవతారంలో ఉన్నాడు మానవ రూపంలో, త్రిమూర్తుల చేతిలో వాడికి చావు లేదు కానీ మానవుడి చేతిలో చావు ఉండొచ్చు, చూద్దాం అనుకుని ఈ దేవతలంతా కట్టకట్టుకెళ్ళాక దేవతలందరినీ కొండ కిందే ఉండమన్నాడు ఆయన. మనందరం వెళ్ళామంటే ఆయన కోపం రావచ్చు, పైగా మీలో కొంతమంది అసహన పౌరులు ఉన్నారు. తీరా ఇంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనంగా సేవించేటప్పుడు ఒక్కడ మాట్లాడినా చాలు కదండి. ఇప్పుడు మీరు అందరూ శుద్ధిగా బుద్ధిగా వింటున్నా, ఒక్క ఆవిడ మధ్యలో వచ్చి గొడగొడలాడితే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే వచ్చిన వాళ్ళు గురువుని సేవించేటప్పుడు ఒక్కడు గొడగొడలాడినా, టపాన్ల వెనక నుంచి వచ్చి కెమెరాతో చేసినా, దాంతో మొత్తం దత్తాత్రేయుడు కోపం వస్తుంది, రసాభాస అవుతుంది. కాబట్టి మీరందరూ కింద ఉండండి, నేను ఒక్కడే పెడతాను, ఆయనని పట్టుకుంటాను, ఆయనని సేవించి మెప్పించి నేను వరాలు పొందే సమయానికి మీరంతా దూరం నుంచి పరిగెత్తుకొచ్చేయండి, ఆయన వరాలు ఇస్తానన్నాడా అప్పుడు రండి అనగానే వాళ్ళంతా కింద కాసి కూర్చుని పైన ఏం జరుగుతుందో చూడడం మొదలెట్టారు. ఈయన వెళ్ళగా కొండ ఎక్కాడు. ఆ కొండ పైన చాలా విశాలమైన భూభాగం ఉంది. ఆ విశాల భూభాగంలో గొప్ప అడవి. ఆ అడవి మధ్యలో ఒక భయంకర శ్మశానం ఉన్నది. ఏ వేపు చూసినా శవాలు కాలుతూనే ఉన్నాయి. పెటిల్ పెటిల్ అనే శబ్దంతో చితులు పేలి, కొన్ని చోట్ల పుర్రెలు పేలుతున్నాయి, కొన్ని చోట్ల కాళ్ళు బయటకు వస్తున్నాయి, కొన్ని చోట్ల కాలుతున్న శవాల్లోంచి గుజ్జు మాంసం బయటకు వస్తుంది వస. ఆ కట్టెలు, ఆ పగిలిన కొండ పెంకులు, తల వెంట్రుకలు, వీటితో శ్మశానం ఒక రకమైన భేతావహమైన వాతావరణంతో ఉన్నదన్నమాట. జుగుప్సగాను ఉంది, భయంకరంగాను ఉంది. అటువంటి భయంకర శ్మశానం మధ్యలో ఓ పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి దగ్గర ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. తనలో తాను గొణుక్కుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు. మధ్య మధ్యలో పాటలు పాడుతున్నట్ట గొణుకుతున్నట్ట ఈయన ఆశ్చర్యపోయి ఇలా బుర్రగొక్కుని, మా గురువుగారు బృహస్పతి చెప్పింది ఈయన గురించేనా? ఈ శ్మశానం చూస్తూ ఉంటే దేవతలకి రాజునైన దేవేంద్రుడైన నేనే భయపడుతున్నానంటే ఇంకా సామాన్యులు ఏమైపోతారు? ఈ శవాల మధ్య, కాష్ఠాల మధ్య, బూడిద మధ్య, తల వెంట్రుకల మధ్య, గోళ్ల మధ్య, ఎముకల మధ్య, చితాభస్మం మధ్య, పగిలిన కొండ పెంకుల మధ్య బండరాయి మీద కూర్చున్న ఈ పిచ్చాడేవాడు, ఈ గడ్డం జీజురుగా పెరిగిపోయింది, నోట్లోంచి చొంగగారుస్తాడు, అది వచ్చి ఈ గడ్డ మీద పడితే ఇంకా చూడడానికి ఎంత భయంకరంగా ఉండాలో అలా ఉన్నది. ఈ మీసాలు ఇలాగ ఓడలు కట్టుంది, మర్రి ఓడల్లో ఉన్నాయట. ఏది మీసాలు, మీసాలలో ఓడలు దిగినట్టుగా ఉన్నాయి. ఇంకా తల జుట్టు చూస్తే అట్ట కట్టేసింది, దాన్ని తెగ కట్టాడు. ఆ తల జుట్టు అంతా పైన ఏదో జడల కింద కట్టి, ఏదో శివుడు దూర్జేటి ఎలా అయితే కట్టాడో అలా కట్టి, దానికి అడ్డంగా ఏం చేసేట, ఈ శవంలో శ్మశానాలతో వచ్చేటటువంటి శ్మశానంలోకి వచ్చే కాష్ఠాల మీదో లేకపోతే ఇంకో చోట ఉండే బూడిద పోసుకున్నట్ట. అంటే పైన జుట్టంతా బూడిద. ఈ బూడిదని బాగా తల మీద రంగరించి ముద్ద చేసి దాన్ని గట్టిగా గుడ్డతో కట్టాడు. ఆ గుడ్డ కూడా శవం మీద కట్టే గుడ్డ. శవం మీద వేసి తీసుకొచ్చే తెల్లగొడ్డ ఉంటుందే, ఆ గుడ్డనేమో రెబ్బన కట్టినట్టు కట్టాడు ఈ జుట్టు ఊడిపోకుండా. ఒకసారి ఆలోచించండి, అతను నెత్తి మీదేమో అట్ట కట్టిన జుట్టు, ఆ జుట్టు మీదేమో కాష్టం బూడిద, ఆ బూడిదకి పైన రెబ్బన్లాగా శవాల గుడ్డ, గడ్డం మర్రి ఓడల్లో ఉన్న మీసాలు, దాని మీద కారుతున్నటువంటి చొంగ, ఈయన చూస్తే చిన్న బొజ్జతో విచిత్రాకారంతో బండరాయి మీద కూర్చుని ఉన్నాడు. ఈ బండరాయి మీద కూర్చున్న ఈయన ముఖం మీద ఆ వెలుగుతున్న కట్టెలలో నుంచి వస్తున్న మంట పడుతుందట. కాంతి, కాష్టం యొక్క కాంతి ముఖం మీద పడుతుంది. ఆ ఎర్రని నిప్పులు వెలుగులు ఆయన చూస్తే వణికి పారిపోతారు. పిచ్చాడో భూతమో ప్రేతమో అన్నట్టుగా ఉన్నాడు. ఈయనైనా నిజంగా దత్తాత్రేయుడు, విష్ణువేనా? విష్ణువు ఇలా ఉంటాడా? ఎంత సౌందర్య రూపమైంది, ఇలా ఉన్నాడేమిటి అనుకుని వెంటనే బుద్ధి నాకు బుద్ధి వచ్చింది. గురువుగారు చెప్పనే చెప్పారు ఈయన ఇలాగే పరీక్షిస్తాడని. ఈ రూపమునకే భయపడి వెళ్ళిపోతే ఇక నాకు శాప విముక్తి ఎలా అవుతుంది, రాక్షసుల యొక్క పేడ ఎలా తొలగుతుంది, ఈ గురువుగారు ఎలా ఉన్నా ఏం చేసినా సేవిస్తాను అని పరుగు పరుగులు వచ్చి అమాంతంగా గురుదేవా పాహి పాహి అని కాళ్ళు గట్టిగా పట్టేశాడు. ఆయన నవ్వి, ఎవడవరా పిచ్చివాడిలా ఉన్నావు, శ్మశానాధిపతినైన నన్ను గురువు అంటావా, నాకా పిచ్చి నీకా పిచ్చి అని ఆ పక్కన ఇంత ఎముకుందిట. ఎవడో తచ్చాడు, వాడి కాలు ఎముక ఇలా బయటకు వచ్చింది, ఆ కాలు ఎముక తీసి వాడి నెత్తి మీద టింగను కొట్టాడు. ఇది ఆశీర్వచనం. గురువులు నెత్తి మీద చెయ్యట్టు ఆశీర్వదిస్తారండి. ఈ మధ్యన శక్తి పాతకాలు చాలా ఎక్కువయ్యాయిగా. అలా కాకుండా ఆయన ఈ ఎంత ఎముక తీసి ఆ ఎముకతో నెత్తి మీద టింగను కొట్టాడు. ఒక్క దెబ్బకి ఆ ఎముక దెబ్బకి ఇంద్రుడి బుర్ర గిర్రం తిరిగిపోయింది. ఏం కొట్టాడండి, నెత్తి మీద గట్టిగా కొడితే ఎలా ఉంటుంది, బుర్ర తిరిగిపోయింది అనమాట, కళ్ళు ఎలా తిరిగిపోయాయి. అలా మైకం కమ్మింది ఆయనకి, స్పృహ కోల్పోయినట్టుగా పక్కకు పడిపోయాడు. భూమి గుండ్రముగా ఉన్నది అని అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. అంటే బుర్ర అంతలా తిరిగిందనమాట. ఒక్క దెబ్బకే బుర్ర తిరిగితే ఈయన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ ఎముకతో కొడితే ఏమైపోతామని కూడా అనిపించింది ఒక్క క్షణం ఆయనకి. ఇప్పుడు అర్థమైందా నేను ఎంత మంచివాడినో, ఒక్కనాడు ఎముకలతో కొట్టాను మిమ్మల్ని, మీరు ఏమిస్తారు పుచ్చుకుని. కాబట్టి చెప్పేది ఏంటంటే ఆ దెబ్బకి ఇందుడు అలా పడిపోయాడు అంతే. పడిపోయి అతి కష్టం మీద లేచి తట్టుకుని, మహాత్మా నువ్వు ఆది విష్ణువి, దత్తాత్రేయుడివి, అవధూతవి, కొట్టినా తిట్టినా చంపినా నన్ను సర్వనాశనం చేసిన నీ పాదాలు విడిచిపెట్టను, నీ పాదాలు విడిచిపెట్టను అని మళ్ళీ గట్టిగా పట్టుకున్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి ప్రేమగా చేత్తో నిమిరాడు. నిమరగానే అంత దెబ్బ పోయిందిట, అప్పటిదాకా దెబ్బకి బుర్ర తిరిగిపోతోంది, కళ్ళు బయర్లు గమ్మాయి, తల పగిలిపోయిందే, వెంటనే ఆహ్లాదం కలిగిందిట ఆయనకి. మొత్తం బాధంతా చేత్తో తీసినట్టుగా పోయింది. అది ఆయన మహామహిమ. అప్పుడే అర్థమైంది దీనికి, ఓహో ఈయన దెబ్బ కొట్టాడు మళ్ళీ అంతలోనే ఆనందం ఇచ్చాడు అనుకుని, ప్రభు వాసుదేవ పరంధామ దత్తాత్రేయ, నేను ఒకప్పుడు దేవేంద్రుణ్ణి, ఇప్పుడు నీ పాదసేవకుణ్ణి, నాకు ఒకప్పుడు ఆ ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే, ఇప్పుడు రాక్షసుల ద్వారా తీసుకున్నది నీవే, నన్ను రక్షించు, నన్ను రక్షించు అనగానే నవ్వి పిచ్చి బాగా తలకెక్కింది. తలకు కాదు మోకాట్లోకి దిగినట్టుంది. ఎదిరా నీకు బుర్ర ఎక్కడున్నది అనగానే ఇదిగోనండి అన్నట్టు ఇంద్రుడు. అది కాదురా నీ బుర్ర అని దగ్గరికి పిలిచి ఇలా రా అన్నట్ట, ఈయన దగ్గరికి వచ్చేట. అప్పుడు ఆ ఇంద్రుడు మోకాలు మీద చేసి నీ బుర్ర ఎక్కడున్నది వై అన్నట్ట. అంటే నీ బుర్ర నీ మెదడు మోకాల్లో ఉందన్నట్ట. అలాగేనండి, మీరు మోకాల్లో ఉందంటే మోకాలే, ఎక్కడుంటే ఇక్కడే, మీరేమంటేది అన్నట్టు వీడు. అంతేగాని కోపగించలా, ఆయ్ నా మెదడు మోకాల్లో ఉందంటావా అని ఏమాత్రం కోపగించకుండా, మీరేం చెబితే సత్యం, భగవంతుడైన వాసుదేవుడు మెదడు ఇక్కడా పెట్టవచ్చు, ఇక్కడా పెట్టవచ్చు, అరచేతిలోనూ పెట్టవచ్చు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు అన్నట్ట. పిచ్చి ఇంకొంచెం పెరిగినట్టుంది. పిచ్చాడి దగ్గరకు వచ్చి నువ్వు వాసుదేవుడివి పరంధాముడు అంటావు, నేను వాసుదేవుడిని వంటి, నేను మోసగాణ్ణి, నన్ను నమ్మకు, తాగుబోతున్నాట. ఇంకా ఎన్ని తిట్టాలో అన్నీ తన తాను తిట్టుకున్నాడు, వాణ్ణి తిట్టాడు, అయినా ఆయన విడిచిపెట్ల. నీవు నిన్ను తిట్టుకో, నేను మాత్రం నిన్ను విష్ణువని అంటాను, నువ్వు నన్ను కొట్టుకో, అయినా నీ కాళ్ళు వదలను, నువ్వు ఏం చేసినా నీ పాదాలు విడిచిపెట్టను. అక్కడి నుంచి ఒక సంవత్సర కాలం ఇంద్రుడు ఆయన్ని సేవించాడు. ఈ ఏడాది దేవతల కిందే ఉన్నారు, ఈయన కొండ మీదే ఉన్నాడు. ఈ భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం దత్తాత్రేయుడు పరీక్షించాడు, రకరకాల పరీక్ష. ఒకరోజు పొద్దున్నే లేచేవాడు, చేపలు కావాలి అన్నట్ట. వెంటనే ఈయన పక్కనే ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి టకటక చేపలు పట్టుకొచ్చాడు. కళ్ళు కావాలి, వెంటనే ఈయన కుండతో కళ్ళు తెచ్చాడు. కళ్ళు తాగాలి, అలాగే తాగడానికి ఏం చేయమంటారండి అన్నట్ట. అది కూడా తెలియదురా, అందుకే నీ మెదడు మోకాల్లో ఉందంటున్నాను, కళ్ళు తాగాలంటే కొండ తేవాలి, ముంతతో ఆ కొండలో ఉన్న కళ్ళు ముంచి నాకు ఇవ్వాలి, నేను తాగుతాను అన్నట్ట. ఓహో నాకు అలవాటు లేదు కదండి, అందుకే నాకు గుర్తులేదు అని వెంటనే వెళ్ళి చిన్న చిన్న పిడతలు తెచ్చి ఈ పిడతతో ముంచిస్తే, పిచ్చాడివా కళ్ళు తాగేటప్పుడు ఈ చేపలు వేయించు తినాలరా, పచ్చి చేపలు తింటామా, చక్కగా చేపలు ఆ శవం దగ్గరికి వెళ్ళి కాలుతున్న కాష్టంలో కాల్చి చక్కగా వేయించి కొంచెం ఉప్పు కారం జల్లి పట్టుకొచ్చి నాకు ఇయ్యి అన్నట్ట. పాపం ఇంద్రుడు ఆ చేపలు కాల్చి ఆ దాని మీద కాస్త ఉప్పు కారం జల్లి మళ్ళీ ఉప్పు కారం పక్క నుంచి దేవతలు పట్టుకొచ్చి ఇచ్చారులేండి. పక్కనే మానవుల యొక్క పల్లె ఒకటి ఉంది, బోయపల్లె, అక్కడికి వెళ్ళి వీళ్ళు లాక్కొచ్చారు. దేవతలు కూడా అవసరమైతే కొంచెం వేయగలరు తస్కరత్వం, అందుకని అవన్నీ తెచ్చారు. ఇవన్నీ వేసిస్తే ఈ కళ్ళు తాగి శుభ్రంగా ఈ చేపలు తిన్నాడు ఆయన. ఒకరోజు ఏం చేశాడు తెలిసిన, అక్కడ మూడు పుర్రెలు తెచ్చాట ఆయన. ఈ మూడు పుర్రెలు ఒకదాని మీద ఒకటి పెట్టాడు. ఆ పుర్రెల మీద ఒక పెద్ద పుర్రె పెట్టాడు. ఆ పుర్రెలో నీళ్లు పోశాడు, ఆ నీళ్లలో కాసిన బియ్యం పోశాడు, వంట మొదలెట్టాట. శ్మశానంలో వంటకి ఇటుకల బదులుగా మూడు పుర్రెలే, మూడు పుర్రెలు త్రికోణాకారంలో పొయ్యిగా పెట్టాట. వంట వండడానికి గిన్నె ఏమిటి అక్కడ, అది కూడా పెద్ద పుర్రె. మనుషుల్లో కూడా కొందరు చిన్న పుర్రెలు కొందరు పెద్ద పుర్రెలు ఉంటాయిగా. చిన్న పుర్రెలేమో కింద కొండ కింద ఇటుకలు అన్నమాట, పెద్ద పుర్రె కొండ, అందులో నీళ్లు, అందులో బియ్యం పోశాడు. ఇప్పుడు ఈ కింద మంట ఎట్టాడు ఈ కాష్టంలో కర్రలతో, ఈ మంటకి పుర్రె వేడెక్కి అందులో బియ్యం ఉడకడం మొదలెట్టాయి. ఉడుకుతూ ఉంటే అన్నం ఉడికిందో లేదో చూడాలిగా. వెంటనే ఏం చేశాడు, ఆ పక్కన ఒక ఎముక తీశాడు, ఆ ఎముకే గరిట ఆయనకి. ఆ ఎముకతోటి బియ్యం ఇలా పైకెత్తి ఉడికిందా లేదా, ఉడికిందా లేదా అని నొక్కి, అబ్బే మాయదారి బియ్యం ఉడకట్లా, ఏమెరు వేశారు ఏమిటో అన్నాడు. చిత్తం అన్నట్టు ఈయన. చిత్తమేంటి నీ మొహం అని అమాంతంగా పుర్రెలో ఉడుకుతున్న వేడివేడన్న మొహం మీద పోసేశాడు ఇంద్రుడి మీద. ఇక చూడండి ఇంద్రుడి ముఖమంతా కొత్త కొత్తలాడిపోయింది, పొక్కులు వచ్చేసాయి. అందులో మంచి ఉడుకుతూ ఉన్న చిట్టుడుకుండేళ్లతో కూడినటువంటి అన్నం అది. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాక ఎలా ఉడుకుతుందో తెలియట్లేదు, కానీ ఈ కుక్కర్లో పెట్టేసి హాయిగా వీళ్ళ పనులు వీళ్ళు సీరియల్స్ చూసుకుంటున్నారు. ఇదేమో కుక్కు 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 అని ఒక అరడం సార్లు అరుస్తుంది. అదృష్టం పోటీ సీరియల్లోంచి పెట్టుకొస్తే అన్నం దక్కుతుంది, లేకపోతే అన్నం సొన్నం అవుతుంది.